The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారా విచిత్రం కార్యక్రమానికి. నిజానికి వాళ్ళ శనివారం కాబట్టి మనము ఏదన్నా ఒక సంగీతం గురించో, సాహిత్యం గురించో, హాస్యం గురించో, లేకపోతే హిస్టరీకి సంబంధించో ఏదో ఇలా కొంచెం రకరకాలు, అంటే మామూలు రోజుల కన్నా కొంచెం విభిన్నంగా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే రీసెంట్గా మన లిజనర్స్లో నుంచి ఒక అతను, ఎస్ శివ అనే అతను, అతను ఏం చేశాడంటే ఒక మెసేజ్ పెట్టారు నాకు. మొన్న మీరు ఏకలవ్య గురించి చెప్పారు కదా, నాకు అది బాగా నచ్చింది. సో అలాగే ఇంకా మిగతా మైథలాజికల్ క్యారెక్టర్స్ మన పాత లిటరేచర్లో నుంచి కొన్ని అంశాలను తీసుకుని ముందు తరాల వాళ్ళకి అది అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఆయనకి ఇలా అనిపించడానికి ప్రేరేపించిన సందర్భం ఏంటంటే పీవీ సింధు మెడల్ గెలిచింది అన్న విషయం మీద అందరూ అసలు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నెక్స్ట్ రోజు ఏమైందంటే పీవీ సింధు ఏ క్యాస్ట్ అని చెప్పి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేశారని తెలిసి చాలా బాధపడ్డాను. మనకి ఉన్న ప్రాబ్లం ఇదే, మనం ఫస్ట్ ఏదైనా సరే క్యాస్ట్ బేస్డ్గానే చూస్తాం తప్ప అది అచీవ్మెంట్ని అచీవ్మెంట్లో చూడము. మన అనే ఫీలింగ్ మనకి క్యాస్ట్ని బట్టే తప్ప వాళ్ళ టాలెంట్ని బట్టి ఉండట్లేదు అని వాపోయారు. ఎస్, అది కరెక్టే. అలా అయిపోయింది ఏమిటో మరి. ఇదివరకు ఏంటంటే మనకి ఏదన్నా సపోజ్ ఒక వార్త కానీ ఏదైనా చెప్తున్నప్పుడు మంత్రి పదవులు అవి ఇచ్చారంటే ఫలానా వాళ్ళకి ఇచ్చారు, ఫలానా వాళ్ళకి ఇచ్చారని పేర్లు మాత్రమే రాసేవాళ్ళు. ఇప్పుడు బీసీలకి ఇన్ని మంత్రి పదవులు, ఎస్సీ ఎస్టీలకి ఇన్ని మంత్రి పదవులు, ఓసీ వాళ్ళకి ఇన్ని మంత్రి పదవులు ఇలా చెప్తున్నారు. అక్కడే అర్థమైపోతుంది. ఏదన్నా ఒక అన్యాయం జరిగింది అని అంటే ఇదిగో ఫలానా వాళ్ళకి అన్యాయం జరిగింది అని రాస్తారు తప్ప ఒక మహిళ లేకపోతే ఒక వ్యక్తి లేకపోతే ఇట్లా ఒక జనరలైజ్డ్గా రాయరు. అక్కడ కూడా నాకు తీసుకొస్తారు. అది కాకపోతే అన్యాయం జరగచ్చా, దానికి ఇంకా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. బట్ అలా అంటే ప్రతిదానికి దే ఆర్ కన్ఫైనింగ్ ఇట్ టు సమ్ ఆర్ ది అదర్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఆర్ ఎనీ డిస్క్రిమినేషన్, ఏ సార్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అయినా సరే దే ఆర్ రెడీ టు టేక్ ఇట్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న ఏకలవ్యుడి గురించి చెప్పినప్పుడు అసలు ఆయన ఏంటి ఏ కులము అప్పట్లో అసలు తెగ ఇది వచ్చేసింది. మైథలాజికల్ క్యారెక్టర్స్ నుంచి మనము మంచిని తీసుకోకుండా దాన్ని ఎందుకు మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకి అసలు అది ఏంటి ఎలాగా అనే విషయం మీద మనం ఎందుకు ఇంతలా రభస చేస్తున్నామన్నది నాకు అర్థం కాని ప్రశ్న. సరే, ఒకవేళ నిజంగా కొద్దిసేపు ఒకవేళ నిజంగానే అసలు ఏమి జరగలేదు, ఇది కేవలం పుక్కిటి పురాణం అనే అనుకుందాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ పంచతంత్రం కథలు ఇవన్నీ కూడా నిజంగా ఎలుకలు మాట్లాడతాయా, సింహాలు మాట్లాడతాయా? మాట్లాడవు కదా. బట్ ఒక తోడేల రూపంలో ఉండేటటువంటి మనుషులు ఎలా ఉంటారు, సింహంలాగా రాయల్గా బ్రతికే మనిషి ఎలా ఆలోచిస్తాడు, ఉపాయంతో తప్పించుకునే ఎలుక ఏ విధంగా ఉంటుంది, అంటే మనం ఎలా సందర్భోచితంగా ఉపాయాల నుంచి తప్పించుకోవాలి. మీకు మొన్న కూడా నేను ఒక కథ చెప్పాను, గుర్తుందో లేదో. ఒక జింక కడుపుతో ఉంది, చక్కగా ఒక మంచి ప్లేస్ చూసుకుని నది పక్కన సాయం సంధ్య వేళ కొద్దిగా ఇంకా వెళ్తురుంది, బట్ అప్పుడప్పుడే చీకటి పడబోతోంది. అలాంటి ఒక సందర్భంలో ఒక పక్కనేమో మబ్బులు పడుతూ ఉన్నాయి. సరే అసలే కొంచెం డెలివరీ టైం కదా అని చెప్పి ఒక చక్కగా నీడ చూసుకుని నది పక్కన చెట్టు దగ్గర ఉన్నది. ఈలోపు మబ్బులు బాగా పట్టినాయి కాబట్టి ఒక పిడుగుబడి అడవంతా కాలుతోంది. ఇంకోవైపు ఒక హంటర్ వచ్చి ఆ జింకను వేటట్టడానికి రెడీగా బాణం గురిపెట్టాడు. ఎనకాలు చూస్తే సడన్గా ఆకలేస్తూ ఉన్న పులి సింహము గావ్ అనుకుంటూ గాండ్రిస్తూ నిలబడింది, ఎప్పుడు దూకుదామా అని. అసలు ఏం అర్థం కాలేదు, ఏంటి నా పరిస్థితి, ఇన్ని కష్టాలు ఒకేసారి అని. ఓకే, లెట్ మీ ఫోకస్ ఆన్ వన్ థింగ్, ఇప్పుడు నా ప్రయారిటీ ఏంటి అని ప్రయారిటైజ్ చేసుకుంది. నా బిడ్డని నేను సేఫ్గా బయటికి తీసుకురావడం నా ప్రయారిటీ, ఇవన్నీ తర్వాత అనుకుంది. అనుకుని అదే ప్రయారిటీతోటి ఆ డెలివరీ మీదే తను ధ్యాస పెట్టింది. ఆ మెరుపు మెరిసిన దీనికి కళ్ళు ఒకసారి చెదిరినట్టయి, ఆ వేటగాడేసిన బాణం సింహానికి తగిలింది. ఆ వెంటనేనేమో వర్షం పడుతూ ఉండడం వల్ల ఆ అగ్ని అంతా కూడాను కొద్దిగా చల్లారింది. ఈలోపు తన ప్రయారిటీ తను కరెక్ట్గా ఎంచుకుంది కాబట్టి డెలివరీ సుఖంగా జరిగింది. ఆ చిన్న జింక పిల్లని చూసుకొని మురిసిపోయింది. సో మనకి ఉన్న టఫ్ సిచ్యువేషన్స్ అన్ని వైపుల నుంచి అన్నీ వచ్చినా కూడా మనం ప్రయారిటైజ్ చేసుకోవడంలో ఉంటుంది అని చెప్పినప్పుడు నిజంగా జింక ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ చేసిందా, అక్కడ మాట్లాడిందా అంటే దానికి ఎవరేం చెప్పలేరు. స్టోరీస్ దట్ ఇన్స్పైర్ యూ అండ్ డ్రైవ్ యూ టు డూ గుడ్, అది మనకు కావాల్సింది. ఈ జనరేషన్కి కాదు, ఏ జనరేషన్కైనా ఇదే కావాలి. దీనికి ఇప్పుడు ఆ రామసేతు సంబంధించిన సైంటిస్టులు కూడాను ఎస్ ఇది ఎగ్జిస్టింగే, ఇది ఉన్నది, కోరల్స్తో చేసింది, ఇది నిజంగానే ఉన్నది, ఇదేదో ఊరికినే చెప్పింది కాదు అని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత కూడా ఇవన్నీ పొక్కిటి పురాణాలు అవి ఇవి అని చెప్పి మనం మాట్లాడుకున్నా కూడా అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టేయండి. అది నిజమైతే ఇప్పుడు మనకు వచ్చింది లేదు, అది ఒకవేళ కాదు ఏదో ఊరికినే మనల్ని ఇన్స్పైర్ చేయడానికి అనుకుంటే అంతకన్నా మించింది లేదు. ఒక మనిషి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి రాముడిని కృష్ణుడిని ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా పెట్టారు. ఎలా ఉండకూడదో తెలియడానికి అలాంటి వాళ్ళని, ఎందుకు ఇప్పుడు మనం కూడా మామూలుగా ఇలాగ ఉండాలి ఇలా ఉండాలి, ఇదిగో మీ బాబాయ్ చూడు ఇలా చెప్తూనే ఉంటాం. కాకపోతే ఈ బాబాయ్ నీ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు, బట్ ఆ మనుషులు ప్రపంచానికి మొత్తం తెలుసు, కథల రూపంలోనే అనుకోండి బట్ తెలుసు కదా. సో అలాంటి వాటి ఇప్పుడు రావణాసురుడు అనగానే అమ్మో అసలు ఇట్లా ఉండకూడదు అని అంటారు, కానీ ఆయన కూడా ప్రతి మనుషులు కూడా మంచి చెడు క్వాలిటీస్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఇస్ మనం ఏది తీసుకుంటామన్నది, మన మైండ్ రిసీవింగ్ యాంటీనా ఎటువైపు తిరుగుందన్నదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. చెడువైపు తిరుగుంది, దాన్ని అట్రాక్ట్ చేస్తుందంటే ఇంకెవరు ఏం చేయలేరు, పాడైపోవడమే అంతే. మంచిని తీసుకోగలిగేటటువంటి ఆ రెసెప్టర్ లెవెల్స్ ఉంటే ఎస్ అప్పుడు. సో ఇలాగా మైథలాజికల్ క్యారెక్టర్స్ నుంచి ఏమైనా తీసుకుని దాంట్లో ఉన్న మంచిని చెప్పొచ్చు కదా, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఒక ప్యాకేజ్ లాగా అని అడిగారు. షూర్ వై నాట్ అని అనిపించింది, అండ్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ దట్ సజెషన్. సో అందుకని ఎలాగూ ఏకలవ్యుడి గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆయన ఎట్లాగూ ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అని అదని ఇదని ఇట్లా ఎందుకు వీళ్ళు సర్చ్ చేస్తున్నారు, పీవీ సింధు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా సరే మావాడు మావాడు అని అంటూ ఉంటారు, ఎవరైనా కొంచెం పైకి ఎదిగారంటే చాలు. సో ఇలా ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి దాన్ని దీన్ని బేస్ చేసుకుని ఒక మనిషిని మనిషిగా ఎలా చూడాలి అనే విషయం మీద మాట్లాడుకుందాం. సో అందులో భాగంగా ఈ మొన్న మధ్య రీసెంట్గా కృష్ణుడు యాదవులు అనే అంశం మీద అసలు ఏంటి, మన చాగంటి గారు చెప్పారు కదా తలకడిగితే మొలకడిగారు, ఈ విషయం మీద మనం అప్పుడు ఆ మధ్య మనం మాట్లాడుకున్నాం కూడా దీని గురించి. సో ఇలాగా ఆ విషయం పోను అదే విషయం తీసుకున్నా కూడా అసలు కృష్ణుడు యాదవుడా క్షత్రియుడా ఎవరు అనేది అప్పట్లో అసలు పెద్ద డిబేటు. మళ్ళీ మనకి ఏదైనా సరే ఒక ఇష్యూ అవ్వాలంటే మీడియా, దాని తర్వాత ఇంకెవరూ లేరు. తీసుకొచ్చి కూర్చోబెట్టే సందర్నిను అది ఇదా ఇది అదా అని చెప్పి క్వశ్చన్స్ వేసి వాళ్ళ చేత వీళ్ళకి కావాల్సిన ఆన్సర్ రప్పించుకోవడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. సో ఇలాగ అప్పుడు బాగా నలిగింది. సో నాకు అనిపించింది ఓకే ఈ విషయం మీద కూడా మనం ఎందుకు ఒకసారి, అంటే ఇది కేవలం మనము ఈ మన భారతంలో చిన్న కథలు తర్వాత ఇంకోటి ఇంకోటి ఇలా రకరకాల కొన్ని బుక్స్ అన్ని చదివితే వచ్చినటువంటి విషయాలను మాత్రమే నేను పంచుకుంటున్నాను. ఇందులో ఏది అథెంటిక్ ఏది కరెక్టు ఏది తప్పు అనే దానికి తావు లేదు. నేను తెలుసుకున్నది నేను మీకు చెప్తున్నాను. మీరు ఒకవేళ ఇది కాదు ఇది కరెక్టు అని మీకు అనిపిస్తే మీరు మై ఇన్ మీడియా వెబ్పేజ్లో కానీ లేదు నా ప్రొఫైల్ ఉంది కదా ఆర్జే వెన్నెల దాంట్లో కానీ మీరు పేస్ట్ చేయొచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్డ్.
హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రనీనా రెడ్డి అండ్ యువర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం ఆనందం స్ఫూర్తిదాయకమైన అంశాలు ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. సో అసలు కృష్ణుడు యాదవుడు గొల్లవాడు, పాలు పితికాడు కాబట్టి తను బీసీ అని కొంతమంది వాదించారు. అసలు ఖచ్చితంగా చెప్పాలంటే కృష్ణుడు యాదవ వంశానికి చెందిన క్షత్రియుడు. ఓసీఆ బీసీఆ ఇవన్నీ ఇప్పుడు మనకి తర్వాత ఇప్పుడు వచ్చినాయి, కానీ క్షత్రియుడైతే మరి రాజ్యం ఎందుకు చేయలేదు, పట్టాభిషేకం ఎందుకు అవ్వలేదు, తను రాజుగా ఎందుకు ఏలలేదు అంటే మనకు ఆ డౌట్ ఆబ్వియస్లీ వస్తుంది. ఇప్పుడు రాముడు క్షత్రియుడే, పట్టాభిషేకం లాంటివన్నీ చేసుకున్నాడు. కానీ ఈయన చేసుకోలేదు. ఎందుకు అంటే ఆయన పుట్టిన యాదవ వంశానికి ఒక శాపం ఉంది కాబట్టి. అసలు ఆ శాపం ఏంటి అవన్నీ తెలుసుకుంటే మనకు అప్పుడు ఈ విషయం మీద క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కేవలం ఆ శాపం ఏంటి, అసలు కృష్ణుడు యదువంశము, తర్వాత ఈ క్షత్రియ బ్యాక్డ్రాపు, వీటన్నిటి గురించి మాత్రమే చెప్తాను. తను ఎందుకు పట్టాభిషేకం చేసుకోలేదు, లేదా అప్పుడు ఏం మనం ఉన్నామా చూసామా, చూసినట్టే చెప్తున్నారు, అసలు ఇదంతా మళ్ళీ అది బీసీయా లేకపోతే ఇంకోటా అనేది అసలు మనకు సంబంధమే లేదు. ఓకే, యయాతి అనే చక్రవర్తి ఉన్నాడని అందరికీ తెలిసిందే కదా. ఆ చక్రవర్తి శుక్రాచార్యుడి కూతురైన దేవయాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కూడా కన్నాడు. ఆ తర్వాత తనకు తెలియకుండా తన ఫ్రెండ్ అయిన శర్మిష్ఠ ద్వారా కూడా పిల్లల్ని కన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత దేవయాని వెళ్ళి తండ్రికి ఫిర్యాదు చేసింది. ఆయనకు కోపం వచ్చింది, నువ్వు ఏ యవ్వనంతో అయితే నువ్వు ఇంత పొగరుగా బిహేవ్ చేసి ఇలాంటి ఒక పిచ్చి పని చేసావో ఆ యవ్వనం నాశనం అయిపోతుంది, నీకు వెంటనే ముసలితనం వచ్చేస్తుంది అని శపించాడు. వెంటనే యయాతి కొంచెం వికారంగా, తర్వాత విపరీతమైన ముసలివాడిగా కృంగిపోయినట్టుగా అట్లా అయిపోయాడు. ఆ తర్వాత కొంచెం ఆవేశం తగ్గిన తర్వాత అల్లుడు ముసలివాడైతే మరి కూతురికి కొంచెం కష్టమే కదా అని ఆలోచించి, ప్రస్తుతం నీ ముసలితనాన్ని, నీ ఒరిజినల్ వార్ధక్యం ఏదైతే నీకు నిజంగా నీ ఏజ్కి తగ్గట్టుగా నువ్వు ఎప్పుడైతే ముసలివాడు అవుతావో అప్పటి వరకు నీ వాళ్ళు ఎవరన్నా గనక తీసుకోగలిగితే తీసుకుని వాళ్ళ యవ్వనం నువ్వు తీసుకో, వాళ్ళు నీకు ఇవ్వడానికి అంగీకరిస్తే నువ్వు తీసుకో. నీ ఒరిజినల్ నీకు ఏదైతే ఏజ్ ఉంటుందో అప్పుడు నువ్వు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి రాజ్యం అవన్నీ ఇచ్చేసి నువ్వు నీ ముసలితనాన్ని నువ్వు తీసుకోవచ్చు. నువ్వు నా కూతురు శర్మిష్ట ఇంకో 1000 సంవత్సరాల పాటు హ్యాపీగా ఉండి ఆ తర్వాత నీ యవ్వనాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఆ నీ నిజమైన ఓల్డ్నెస్ ఏదైతే ఉందో అది నువ్వు తీసేసుకోవచ్చు అని చెప్పాడు, అని శాప విమోచనకు ఒక మార్గం చెప్పాడు. యయాతి కొంతకాలం ఇలాగే అకాల వార్ధక్యంతో ఉండి 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 తన పిల్లలు కొంచెం, ఇప్పుడు ఎవరినన్నా అడిగితే ఎవరైనా సరే ఏమంటారు, గొప్పగా చెప్పేవులే నీ ముసలితనం నేను తీసుకుని నా యూత్ఫుల్నెస్ నీకు ఇవ్వాలా, అసలు ఎవరైనా ఇస్తారా అన్నట్టుగానే అంటారు కదా. సో కొడుకులు అయితే గనక అలా అనుకోరు, నా పిల్లలే కాబట్టి అని చెప్పి కొడుకులు కొంచెం పెద్దయ్యే వరకు, కొంచెం యవ్వనావస్థకు వచ్చే వరకు ఆగి ఆ తర్వాత సిగ్గు విడిచి వాళ్ళనే అడిగాడు, 1000 సంవత్సరాల తర్వాత నీ యవ్వనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాను, వరాలు కూడా ఇస్తాను అని ఆశ చూపించాడు. అయితే అతని పెద్ద కొడుకు యదువు కుదరదు అని చెప్పేశాడు. దాంతో యయాతి, నా మాట వినని వాడికి నా ఆస్తిలో కూడా వాటా ఉండదు, నీ వంశస్థులు ఎప్పటికీ రాజార్హత ఉండదు, నా మాట కాదని ఎవరైనా రాజ్యం చేపట్టినా కూడా వాళ్ళు రాణించరు, మీరంతా కూడాను పశువులు మేపుకుంటూ బ్రతకండి అని చెప్పారు. అలాగే తన మాట కాదన్న మిగతా కొడుకులకు కూడా శపించేశాడు మొత్తం అందరినీ. తుర్వసుణ్ణి మీ వంశం వాళ్ళు అడవులు బట్టి కిరాతులై చండాలులకి రాజులై బతకండి అని చెప్పాడు. దుర్హ్యుడు అని ఇంకొకతనితో, నువ్వెప్పుడూ పడవల మీద తిరుగుతూ ఉంటావు, నీ వంశంలో వాళ్ళు ఎవ్వరూ రాజులు అనేవాళ్ళు కాలేరు అంటాడు. అనువు అనే అతన్ని, నీ పిల్లలు కరెక్ట్గా కొంచెం యూత్లోకి అడుగు పెడుతూనే పోతూ ఉంటారు అని శాపం ఇచ్చాడు. చివరికి అతనికున్న 5 కొడుకుల్లో శర్మిష్ఠకి పుట్టిన పురువు అనేవాడికి కొంచెం, మరి వీళ్ళందరినీ చూసే జ్ఞానోదయం వచ్చిందో మరి లేకపోతే నిజంగానే మంచోడో కానీ, మొత్తానికి ఓకే నీ ముసలితనం నేను తీసుకుని నా యూత్ఫుల్నెస్ నీకు ఇస్తాను అని చెప్పాడు. అతనికి 1000 సంవత్సరాల తర్వాత అంటే యయాతి తర్వాత రాజ్యం దక్కింది. కురు పాండవులు అతని వారసులే. అతని పెద్ద కొడుకైనా యదువుకి అసలు దక్కలేదు రాజ్యం. ఇప్పుడు యయాతి శాసనాన్ని యదువంశ వారసులు అందరూ పాటించలా. యదువు పెద్ద కొడుకైన సహస్రజిత్ అనే అతడు తన మనవడు హేహయుణ్ణి, హేహయ వంశం అక్కడి నుంచి డెవలప్ అయింది, వాళ్ళకి మాహిష్మతి రాజధాని. ఆ వంశంలో కార్త్య వీర్యార్జునుడు అంటే పరశురాముడితోటి గొడవ పెట్టుకున్నతను అందులో ఫేమస్. ఇహరి యదు రెండో కొడుకు క్రోష్ణువు, క్రోష్ణువు వంశంలో విదర్భుడు అంటే రుక్మిణి వంశానికి చెందిన హెడ్ అన్నమాట, అతను ప్రసిద్ధుడు. క్రోష్ణువు మిగతా వారసుల ద్వారా భోజవంశం, అంధక వంశం, అంధక వంశం అంటే కృష్ణుడు ఈ వంశం వాడు, తర్వాత వృష్టి, సత్యభామ వంశానికి మూలం అది, తర్వాత చేది అనే వంశము, శిశుపాలుడు ఆ వంశం వాడు, ఇవన్నీ వృద్ధిలోకి వచ్చినాయి. కృష్ణుడి తాత పితామహుడు యాక్చువల్గా ఆయన శూరుడు అంటే శూరసేనుడు. ఆ సాంప్రదాయాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి మధుర రాజ్యాన్ని పాలించాడు. అతని కొడుకుల్లో ఒకడు వసుదేవుడు, కూతుళ్లలో ఒకళ్ళు పృథ. ఈ పృథని సూర్యుడి బావైన కుంతిభోజుడికి పిల్లలు లేకపోతే దత్తతకిచ్చారు. అతని పేరుతోటే ఆమె కుంతిగా ప్రసిద్ధికెక్కింది. ఆ తర్వాత పాండవులకి తల్లి కూడా అయింది. ఈమె కారంగానే కృష్ణుడికి పాండవులు బావ అనే బంధుత్వం అనేది ఉన్నది. సూర్యుడి తర్వాత రాజ్యం చేసే అవకాశం వసుదేవుడికి వచ్చింది. కానీ అతను వాళ్ళ పూర్వీకుల అంటే యయాతి పెట్టిన శాపాన్ని మన్నించి రాజ్యం కాదు నాకు అక్కర్లేదు అని చెప్పేశాడు. భోజవంశంలో ఉగ్రసేనుడికి రాజ్యం దారిపోసేశాడు. తను జస్ట్ మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. మంత్రి రోహిణి అని ఆమెను పెళ్ళాడాడు కానీ వాళ్ళకి పిల్లలు కలగలేదు. నారద మహర్షి రోహిణికి కలలోకి వచ్చి నీ భర్త ఇంకో పెళ్లి చేసుకుని నీ సవతికి బిడ్డలు పుడితేనే నీకు కూడా పుడతారు అని చెప్పాడు. ఆ మాట వసుదేవుడికి చెప్తే అతను వినలేదు. చివరికి బలవంతాన ఒప్పించారు. సరే, తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. సో మొత్తానికి రెండో పెళ్లికి ఒప్పించారు. వసుదేవుడికి రెండో భార్యగా తన కూతురు దేవకినివ్వడానికి ఉగ్రసేనుడు ముందుకొచ్చాడు. వసుదేవుడు ధారపోసిన రాజ్యంతో అతను రాజుగా, అతని కొడుకు కంసుడు యువరాజుగా మధురని ఏలుతున్నారు. అప్పట్లో మగధాన్ని పాలిస్తున్న జరాసంధ చక్రవర్తి తన కూతుళ్ళైన అస్థి ప్రాప్తిలని సామంతరాజ్యమైన మధుర యువరాజు కంసుడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ కంసుడి చెల్లెలు దేవకిని సెకండ్ మ్యారేజ్ చేసుకుని వసుదేవుడు తన ఇంటికి తీసుకెళ్తూ ఉంటే కంసుడిని ఆకాశవాణి ఈ అమ్మాయి కడుపున పుట్టే అష్టమ గర్భం గురించి హెచ్చరించడం ఆకాశవాణి అవన్నీ మనకు తెలిసినవి అనుకోండి. దాంతో దేవకి వసుదేవుల్ని కంసుడు చెరసాల్లో పెట్టాడు. అప్పుడు వసుదేవుడు తన ఫస్ట్ భార్య రోహిణిని రేపల్లెలో నందుడు అనే స్నేహితుడి దగ్గర పెట్టి తలదాచుకోమని అక్కడ చెప్పి పంపించాడు. అక్కడే తనకి బలరాముడు పుట్టాడు. ఈ నందుడు గొల్లవాడు, అతనిది పాల వ్యాపారం, అతని భార్యే యశోద. కృష్ణుడు తన దగ్గరే పెరిగాడు. అంటే కృష్ణుడు రాజులుగా రాజబంధువులుగా ఉంటూ వచ్చిన యదువంశపు క్షత్రియ కుటుంబంలో పుట్టి గొల్లవాళ్ల ఇంట కొంతకాలం పెరిగాడు. కంస సంహారం తర్వాత రాజధాని అయిన మధురలోనే ఉండడం మొదలుపెట్టాడు. కంస సంహారం గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పాలి అంటే గనక, అతను తన మామగారైన జరాసంధుడి మాట విని తండ్రిని చెరసాల్లో పెట్టి తనే రాజైపోయాడు. కృష్ణుడి వలన తనకి ప్రాణగండం ఉంది అని తెలిసి అతను చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి ఎక్కడున్నాడో తెలుసుకుని ఈ ముష్టి యుద్ధం ఉంటుంది కదా, దానికి ఇన్వైట్ చేసి మరీ చంపించబోయాడు. అయితే కృష్ణ బలరాములు ఆ యోధులని చంపారు. అదే ఊపులో కృష్ణుడు కంసుడిని చంపేసి అక్కడ చెరసాలకు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నల్ని, దేవకి వసుదేవుల్ని, మాతామహుడు మాతామహి అయిన ఉగ్రసేనుడు పద్మావతిలని రిలీజ్ చేశారు. అప్పుడు ఉగ్రసేనుడు కృష్ణుడికి రాజ్యం కట్టబెడతాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు, మా నాన్నగారిలాగానే నేను కూడా సింహాసనానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను, సో మీరే ఏలుకోండి అన్నాడు. సో తాతగారిని సింహాసనం ఎక్కించినా కూడా కొంచెం రాజకీయంగా ఈ అస్థిరమైన ప్రభుత్వం లేకుండా కాస్త సుస్థిరత వచ్చే వరకు మధురలోనే ఉండడానికి డిసైడ్ అయ్యాడు కృష్ణుడు. కంస సంహారం తర్వాత అతని భార్యలు తండ్రి జరాసంధుడు చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయారు. అతడు మేబీ ఇప్పుడు మరి ఇంత కష్టము అదంతా చెప్పిన తర్వాత, కూతుళ్ళు అంతా చెప్పిన తర్వాత ఖచ్చితంగా దండెత్తడానికి రావచ్చు కదా. సామంతరాజుల్లో కంస విధేయులు ఉండుండొచ్చు, సో ఇవన్నీ మరి చక్కబెట్టాలంటే ఇక్కడే ఉండిపోతాను అంటే నందుడు నొచ్చుకున్నాడు. కన్నవాళ్ళని చూడంగానే పెంచిన వాళ్ళని మర్చిపోయావా అని అడిగాడు దీనంగా. ఎప్పటికైనా నేను నందనందడినే కాబట్టి అని బుజ్జగించి కొంచెం మీరే నాకు, మీరు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అది ఇదని చెప్పి అతన్ని గోకులానికి పంపాడు. అప్పటి నుంచి ఎన్నిసార్లు గోకులానికి వెళ్ళాడో అయితే మనకి అంత కరెక్ట్గా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మధురలో తర్వాత ద్వారకలోనే ఉండి రాజ్యపాలన్ని మానిటర్ చేస్తూ ఉన్నాడు. బట్ రాజుగా కాదు, సజెషన్స్ ఇచ్చేటటువంటి ముఖ్య సలహాదారులు అంటారు కదా పిఎస్, ఆ టైప్లో అన్నమాట అలా ఉన్నాడని అనుకోవచ్చు. అందుకే చాలా క్రూషియల్ డెసిషన్స్లో ఖచ్చితంగా కృష్ణుడి పాత్ర మనకు కనపడుతుంది. కృష్ణుడు సింహాసనం మీద కూర్చుని రాజుగా పాలన చేయకపోయినా కూడా క్షాత్రధర్మాన్ని పాటిస్తూ యుద్ధాలు చేశాడు. ఎన్నిసార్లు అంటే మామూలుగా మీరు కనుక గమనిస్తే కృష్ణార్జున యుద్ధము వీటిల్లో మనకి సినిమాల్లో మామూలుగా చూపించడం ఏదో ఎప్పుడూమో వేణువు పట్టుకుని అలాగా కాస్త డిప్లొమాటిక్గా ఉంటూ ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఉండాల్సినటువంటి ఆ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా తనకు ఉన్నాయి కాబట్టే పిఎస్గా అంటే ఒక రాజ్యానికి పిఎస్గా కరెక్ట్గా సెట్ అవుతారు అని అనిపించింది. ఎందుకంటే రాజ్యాన్ని ఏలడం వేరు, రాజ్యాన్ని ఏలడంలో సహాయపడటం ఇంకా అంతకన్నా చాలా క్రూషియల్ థింగ్. సో ఆ క్షాత్రధర్మాన్ని అంటే బ్లడ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి క్షాత్రధర్మాన్ని పాటిస్తూ యుద్ధాలైతే చేశాడు కానీ ఎప్పుడు రాజ్యపాలన అయితే చేయలేదు. కృష్ణుడికి వేణుగానం తప్ప ఇంకేం రాదు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. కృష్ణుడు చాలా యుద్ధాలు ఆయుధాలతోటి యుద్ధాలు చేశాడు, జరాసంధుడితోటే కాదు ఖాండవ దహనం టైంలో కూడా యుద్ధం చేశాడు, సమంతకోపాఖ్యానంలో జాంబవతుడితో అన్ని రకాల ఆయుధాలతో యుద్ధం చేశాడు, అర్జునుడు సుయోధనులతో కురుక్షేత్రంలో ఆయుధాలు పట్టుకోను అని చెప్పాడంటేనే మనకు అర్థమవుతుంది. మామూలుగా అంటే తనకి అన్ని పరిచయమే, ఆయుధాలు అవి తనకి తెలుసు, ఎలా వాడాలి ఏంటి తెలుసు, తను ఆల్రెడీ యుద్ధాలు చేస్తున్నాడు కాబట్టే కదా నేను ఈ యుద్ధంలో నేను ఆయుధాలు ముట్టుకోను, కేవలం మీకు హెల్ప్ చేస్తానంటే సజెషన్స్ ఇస్తూ మీకు సారథ్యం వహిస్తాను తప్ప నేను నా అంతటి నేను ఆయుధాలు ముట్టుకోను అని చెప్పింది అందుకే. సో ఇలాగంటే అట్లా చెప్పారు అంటే దాని అర్థం మామూలుగా అయితే చేస్తాడనే కదా. ఇక అష్టభార్యల సంగతి ఒకసారి చూద్దాం. అందరూ మామూలుగా అసలు ఏంటి అలాగా అలా ఎలా అంటారు అసలు అసలు ఇలాంటి దేవుడు అసలు ఎక్కడన్నా ఉంటాడా అది ఇది అని చెప్పి రకాలు మాట్లాడతారు కదా మామూలుగా. రుక్మిణి, సత్యభామ తన యాదవ వంశ క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళే, భద్ర మేనత్త శృతకీర్తి కూతురు, మిత్రవింద అవంతి దేశాధీశుడైన విందుడి చెల్లెలు, లక్షణ మద్రి ఆ దేశం రాజైన బృహత్సేనుడి కూతురు. కృష్ణుడు తనని ఈ మన అర్జునుడు ఛేదించినట్టు మత్స్యయంత్రం ఛేదించి మరీ గెలుచుకున్నాడు. కాళింది సూర్యుడి కూతురు, నాగ్నజితి కోసల దేశాధిపతి అయిన నగ్నజితి కుమార్తె. రాజ్యాన్ని బాగా చిరాకు చేస్తున్నటువంటి టైంలో ఈ దున్నపోతులు ఎద్దులు ఉంటాయి కదా వృషభాలు, వాటిని చంపి కృష్ణుడు తనను పెళ్లి చేసుకున్నాడు. ఇక జాంబవతి, జాంబవతుడు కూతురు, కృష్ణుడు తన చెల్లెలు సుభద్రని చంద్రవంశ రాజులైన పాండవులకి చెందిన అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. భీముడు అర్జునుడితో కలిసి జరాసంధుడిని చంపడానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ వేషంలో వెళితే జరాసంధుడు నువ్వెవరు అని అడిగాడు. సజాతీయులైన శత్రువుల అభివృద్ధి కోసం అని చెప్పి నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పి అతడితోటి యుద్ధాన్ని కోరారు వీళ్ళు. అంతేకాదు మామూలుగా భారతంలో చాలా చోట్ల కృష్ణుడు ధర్మ ప్రస్తావన వచ్చినప్పుడు, క్షత్రియ ధర్మ ప్రస్తావన వచ్చినప్పుడు తను పర్ఫెక్ట్గా అన్ని విషయాలు ఇది ఇలాగా అని మొత్తం ధర్మాన్ని కూలంకషంగా ఏదో బాగా తెలిసిన వాళ్ళలాగా చెప్పడంతో మనకి తెలుస్తుంది అంటే ఎంత గ్రిప్ ఉంది ఒక లా అండ్ ఆర్డర్ మీద కానీ, గవర్నమెంట్ని ఎలా రూల్ చేయాలన్న విషయం మీద కానీ ఎంతటి గ్రిప్ ఉందన్నది మనకు అర్థమవుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నూరపు కొండలు చూసి పెనిమిటి మాటలు రోసి చేసిన పెండ్లికి ఫలితం మీ బ్రతుకులు విషాద ఫలితం కాపురమయ్యో పాపం సిద్ధైపోయెను తల్లి ఎంతో పచ్చని కాపురమయ్యో. ధనము ప్రధానము కాదు, గుణమున కది సరిరాదు, చేతులు కాలిన పిదపా కాలిన పిదపా తిన లాభము లేదు కాపురమయ్యో పాపం తిత్తైపోయెను తల్లి ఎంతో పక్కని కాపురమయ్యో. చెట్టునకొక పిట్టల్లే చెదిరిపోతిరే మీరు, దిగులొల్దక మార్గము వెతుకు దిగురిల్తును మరలా బ్రతుకు కాపురమయ్యో పాపం చిత్తైపోయెను తల్లి ఎంతో పచ్చని కాపురమయ్యో.
వినందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారి విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందులో ఇందాక మనం అనుకున్నట్టు అంటే అష్టభార్యలు వీటి గురించి వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అయితే నేను చెప్పాను, కానీ మామూలుగా ఎవరైనా సరే ఫస్ట్ వాదనలోకి వస్తే ఇదే అడుగుతారు, అసలు ఇంతలాగా అంటే బహుభార్యత్వాన్ని ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి ఎలాగా అసలు మనకి ఒక దేవుడిగా ఉంటాడు. ఎందుకంటే పాటలో కూడా మీరు గమనిస్తే కనుక ఒక పాటలో కూడా ఉంది, కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బహుభార్యత్వం అనేది ఇక్కడ కృష్ణుడు ఒక్కడే కాదు, మామూలుగా రాజులందరూ కూడాను అప్పట్లో, ఎందుకు ఏ రాజవంశీకుడైనా సరే ఎవరినన్నా ఒకవేళ సపోజ్ పక్కన రాజ్యాన్ని ఇన్వేడ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదు మామూలుగానే యుద్ధం వాళ్ళు వీళ్ళ వైపు యుద్ధానికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళ వీరత్వానికి ప్రతీకగా ఎప్పుడైతే వీళ్ళు గెలుస్తారో ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాకుమారిని వీళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చింది చాలాసార్లు. మీరు గమనిస్తే కనుక అది ఒక కృష్ణుడికనే కాదు, మరి కృష్ణుడు యుద్ధాలు ఏం చేయలేదు కదా అని అంటారా, రాజు కాదు కదా అంటారా, రాజు కాకపోవచ్చు కానీ యుద్ధాలు చేశాడు. సత్రాజిత్తు విషయంలో ఇప్పుడు అదేంటి మన సమంతకమణి అన్ని బరువులు బంగారం ఇచ్చేదాన్ని తీసుకెళ్ళిపోయి ఆ నీలపనిందలు పోగొట్టుకోవడానికి జాంబవంతుడితో యుద్ధం చేసినప్పుడు మరి ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలాగా ఎప్పుడు ఏ యుద్ధంలో గెలిచినా కూడా వాళ్ళు అరే ఇలా మన రాజ్యాన్ని ఇప్పుడు క్షత్రియ ధర్మం ఉన్న వాళ్ళు ఎవరూ కూడాను యుద్ధంలో వాళ్ళని ఓడిస్తారే తప్ప తర్వాత మళ్ళీ వాళ్ళని అదే కక్షతోటి వాళ్ళని చంపడం అలాంటివి ఉండవు. సో ఇలాంటి వీరుడి నీడలో కనుక నా రాజ్యం ఉంటే సుభిక్షంగా ఉంటుంది, మరి నా రాజ్యమే సుభిక్షంగా ఉన్నప్పుడు నా కూతురికి ఎటు పెళ్లి కాలేదు, ఇట్లాంటి వీరుడికి ఇచ్చి చేస్తే తను సుఖపడుతుంది కదా అనుకునేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇలాగా మరి కృష్ణుడు లాంటి తెలివైన వాడు మంచి మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నవాళ్ళని చూస్తే ఎవరైనా సరే ఓకే అనిపిస్తుంది. ఇక 16,000 మంది గోపికలు విషయం అంటారా, అది వాళ్ళ మాన ప్రాణాలను సంరక్షించినందుకు గాను, అంటే కొన్ని సందర్భాల్లో రాక్షసులు ఊళ్ళ మీద పడి అటాక్ చేసినప్పుడు వీళ్ళందరి మాన ప్రాణాలను సంరక్షించాడు కాబట్టి వీళ్ళు మామూలుగా ఎవరైనా ఏమంటారు, నా జగన్నాథుడు అంటారు, జగన్నాథ నీవే మాకు రక్ష అని. జగన్నాథుడు అంటే జగమంతటికీ కూడాను నాథుడు. నాథుడు అన్నదానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి, హెడ్ పతి ఇలాగా. సో వాళ్ళు ఎప్పుడైనా ఒక మనిషి అంటే ఒక ఆడపిల్లని ఎవరైనా రక్షించారు అని అంటే గనక, అంటే కాస్త ఏజ్లో ఉన్న అమ్మాయిని ఎవరైనా రక్షించారు అంటే గనక వాళ్ళు ఖచ్చితంగా అబ్బా హీరో అని అంటారు. ఇప్పుడు మీరు మామూలు ఇప్పుడు మన సినిమాల్లో ట్రెండే చూసుకోండి, ఎప్పుడన్నా ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారనగానే అర్జెంటుగా హీరో జీపీఎస్ కూడా అక్కర్లేదు, అదేంటో కరెక్ట్గా అక్కడే అదే ఆ డెన్కే వచ్చేస్తాడు, డైరెక్ట్గా వచ్చేసి 4 కోట్లు అందరినీ తన్నేసి కొట్టేసి మొత్తానికి గాల్లో ఎగరేసి అయిపోగానే అంతే, అర్జెంటుగా హీరోయిన్ ఏ కట్ చేస్తే స్విట్జర్లాండ్లోనో ఇంకో చోట జెనీవాలోనో పాటేసుకుంటుంది. రక్షించాడు అనగానే అప్పటి వరకు ఎంత తిట్టుకున్నా పూరి జగన్నాథ్ సినిమా లాంటి సినిమాల్లో టైప్ అయినా సరే మొత్తానికి అట్లా రక్షించాడు అనగానే పాటేసుకుంటుంది. అంటే మరీ అప్పట్లో స్విట్జర్లాండ్ జనివారు అంటే కష్టం కానీ మొత్తానికి వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుంది కదా, అరే మనల్ని రక్షించాడు అని. జగన్నాథ నీవే మాకు రక్ష అన్నారు, అంటే జగానికి ఎలాగైతే నీవు నాథుడువో అలాగే మా మాన ప్రాణాలను రక్షించావు కాబట్టి మాకు కూడా నువ్వే దిక్కు అని. అలాగా 16,000 మంది గోపికలు కూడాను తనని అంటే మానసికంగా అరే ఇతను మనల్ని రక్షించాడు మన రక్షకుడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాన్ని వీళ్ళు తర్వాత ఇదిగో ఇలా చేశారు. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 2-3 చోట్ల నేను ఎక్స్ప్లెనేషన్ చదివాను విని ఉన్నాను, కానీ దీనికి మామూలుగా ఇప్పుడు వక్ర భాష అని చెప్పాలంటే దేనికైనా చెప్పచ్చు. అందులోనూ ముఖ్యంగా మన విషయానికి వస్తే కనుక మన మైథాలజీలో ఉన్నటువంటి దాన్ని మీరు వాస్ట్ అంటే వైడ్ రేంజ్ ఆఫ్ స్టోరీస్ అనుకోండి, లేదు లూప్ హోల్స్ అనుకోండి, మీరు ఎలా తీసుకున్నా సరే, కానీ దీని మీద కామెంట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తారు అత్యుత్సాహంతో, అదేంటో మరి మిగతా వాటి మీద ఎవరు వేయరు. సో ఇక్కడ నేను ఏ రిలీజియన్ని నేనేమో తక్కువ చేయట్లేదు ఎక్కువ చేయట్లేదు, రిలీజియన్ అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే, మనం చేయాల్సింది మనం ఖచ్చితంగా చేయాల్సిందే అంతే. రిలీజియన్ అనేది మనల్ని మంచి దోవలో పెట్టడానికి మాత్రమే ఉంది. ఏ క్రీస్తు కూడా అదే చెప్పాడు, ఎదుటివాళ్ళు నిన్ను బాధ పెడితే నీకు ఎంత బాధగా ఉంటుందో అలాంటి బాధ నువ్వు ఎదుటివాళ్ళకి పెట్టకు అని. ఏదైతే ఎదుటివాళ్ళు చేస్తే నువ్వు ఫీల్ అయ్యి ఇచ్చిచ్చి ఏంటి ఇలా చేస్తున్నారని నువ్వు అనుకుంటావో అలాంటి పనిని నువ్వు ఎదుటివాళ్ళకి చెయ్యకు ఫస్ట్ అని. అది ఎంత కరెక్ట్ అయిన మాటే అది, కానీ మనం అది ఒప్పుకుంటామా? అస్సలు. మనకి మెయిన్ ఎసెన్స్ ఎప్పుడు కూడా ఎందులో నుంచి అక్కర్లేదు, అది హిందూ మైథాలజీయే కాదు, క్రిస్టియన్దే కాదు, ముస్లిమే కాదు, జైన్ కాదు, సిక్ కాదు, ఏదైనా సరే మనకు కావాల్సింది కేవలం కోడిగుడ్డు కీకలు పీకడమే, అది ఎందులో అయినా సరే ఏమీ లేని దానికి చిలవలు పలవలు చేసి ఇష్యూ చేయడం తప్ప అసలు ఎసెన్స్ ఏంటి, దాన్ని మనం ఎలా తీసుకోవాలి, మన లైఫ్ని ఆ ఒక్క స్టోరీ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి మంచిని మన లైఫ్లో మనం ఎలా ఆపాదించుకోవాలనేది మనం అసలు పట్టించుకోం, దీనివల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఈ మతాలు కానీ కులాలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడాను మనల్ని సవ్యమైన దారిలో పెట్టడానికి మాత్రమే అని మనం ఏ రోజైతే అనుకుంటామో ఆ రోజు నిజంగా ఇలాంటి గొడవలు అసలు జరగనే జరగవు. నిన్ననే నేను ఒక ఆర్టికల్ చదివాను, ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఉన్నట్టు గనక బయట కూడా జనాలు ఉంటే అసలు కుల మత గొడవలు జరగనే జరగవు అని. ఎందుకంటే ఒక అతన్ని అడిగారట, ఏమని, మామూలుగా అతను ఏదో చిన్న మన హవాల్దార్ టైప్లో జాయిన్ అయ్యాడు. సరే వాళ్ళ హెడ్ వచ్చి నువ్వు ఏ రిలీజన్ ఏ క్యాస్ట్ అని అడిగట, అడిగితే నేను హిందూ రాజ్పూత్ అని చెప్పట, వెళ్ళి ఆ మురికి నీళ్ళలో మునిగిరా అని చెప్పట కల్నల్. ఇదేంటిది మురికి నీళ్ళలో మునగమన్నాడు అని చెప్పి సరే వెళ్ళి మునిగేసి వస్తూ అంటే వెళ్తున్నప్పుడు ఆలోచిస్తున్నాడు నేను ఏం తప్పు చేశాను ఎందుకు మురికి నీళ్ళల్లో అని. వచ్చేటప్పటికి స్ట్రైక్ అయిందంట, ఓకే నేను చెప్పిన ఆన్సర్ తప్పై ఉండొచ్చు అని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అడిగట మునిగి వచ్చిన తర్వాత, నువ్వు ఏ క్యాస్ట్ ఏ రిలీజియన్ అని అనగానే బెటాలియన్ సో అండ్ సో ఈ రెజిమెంట్ అని చెప్పట. గుడ్, అలా ఉండాలి. నీ టీం కింద పనిచేసే వాళ్ళల్లో ఎవరైనా ఉండొచ్చు, హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, అసలు ఎవరైనా సరే నువ్వు వాళ్ళ రిలీజియన్ అని వాళ్ళు అనుకోవాలి. అంటే అందరూ ఒకటే ఉండాలి, ఒకటే మాట, ఒకటే రిలీజియన్, అండ్ దట్ ఈస్ బీయింగ్ ఇండియన్, అంతే. అంతేగాని నాకు ఈ నమ్మకము, నేను ఈ టైంకి రాను, ఇప్పుడు రాహుకాలం ఉంది, నేను ఇప్పుడు రాను అని అంటే మటుకు కుదరదు. అసలు అలాంటి అంటే వాళ్ళకి ఆ రిలీజియన్కి సంబంధించినటువంటి ఏమైనా పాటించాలంటే అది కేవలం చాదస్తము, లేకపోతే అదొక అసలు దానికి వాళ్ళు ప్రయారిటీనే ఇవ్వరు. రిలీజియన్ అనేది లేనే లేదు, డిక్షనరీలోనే లేదు అసలు రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ. సో అలా ఉండడం వల్లే వాళ్ళల్లో ఎవరైనా సరే నేను ముందుంటాను అనే అనుకుంటారు తప్ప నువ్వు వెళ్ళు, నా ప్రాణం కన్నా నీ ప్రాణం కొంచెం తక్కువే కదా, పర్లేదులే అన్నట్టుగా ఎప్పుడూ ఉండరు. అదే బయట అయితే కనుక మనము రకరకాలుగా అసలు చిలవలు పలవలు చేసి ఒకదానికి ఇంకోటి యాడ్ చేసుకుని మరి ఎందుకులే వాళ్ళ ఇంటికి వద్దులే వీళ్ళ ఇంటికి అని మనం ఇన్ని అనుకుంటాం. వాళ్ళు అందుకే అనుకోరు, వాళ్ళకి ఒక్కటే ఉంది. ఆ వన్నెస్ అనేది ఇండియా మొత్తంలో కనుక ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్సే రావు. సో మొత్తానికి అంటే నేను చెప్పదలుచుకున్న జిస్ట్ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కృష్ణుడు కానీ, ఏకలవ్యుడు కానీ, కర్ణుడు కానీ ఎవరైనా సరే వాళ్ళలో ఉన్న మంచి మనం తీసు ఆ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎంతమందికి వస్తాయి? ఎవరికి రావు, ఎంతమందికి కూడా కాదు. సో మనం ఆ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కనుక నేర్చుకుంటే ప్రతి వాళ్ళ దగ్గర నొప్పింపక తానవ్వక అన్నట్టు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అది తెలియకే ఇప్పుడు మనకి ఇన్ని పాటలు. మీరు అందుకే భగవద్గీత తీసి చూస్తే మీరు ఏ క్వశ్చన్ అనుకున్నా సరే దానికి సంబంధించిన చిన్న హింట్ మీరు ఏ ర్యాండమ్గా ఏదో ఒక పేజ్ తీసినా దాంట్లో మీకు దొరికేస్తుంది. అంత సూపర్ ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన, కానీ మనం దాన్ని పట్టించుకోము. మనం ఎంతసేపు ఆయన ఏ కులము, ఆయన ఏంటి అసలు, ఇప్పుడు బీసీలోకి వస్తాడా, ఆయనకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా, ఎస్సీలోకి వస్తాడా, ఇవి తప్ప అసలు విషయం మనకు అక్కర్లేదు. సో ఇలాంటివన్నీ మాందాము, మన మైథాలజికల్ క్యారెక్టర్స్లో నుంచి మంచిని తీసుకుని అడుగు ముందుకేసి మన జీవితాన్ని మరింత సార్థకం చేసుకుందాం. ఇది ఇవాళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. రేపంటే రేపే కాదనుకోండి, మండే. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.
గలాటి వయ్యారం బలే జోరు, నీ వయ్యారం ఒలికింటూ వలసు మోరు.
ఆడకండి నాటకాలు అయ్యగారు, నీ వంశు మురుకు జవాబే మోయినోరు.
ఆడకు నా ప్రాణంతో తెలగాటకం, అమ్మ తోడు నా మాటలు కావు నాటకం. ఆడకు నా ప్రాణంతో తెలగాటకం, అమ్మ తోడు నా మాటలు కావు నాటకం. కాలే వగలాటి వయ్యారం బలే జోరు ఈ వయ్యారం ఒలికించు మనసు మోరు
ఆడకండి నాటకాలు అయ్యగారు నీ మనసు మొరకు జవాబే మోయి నోరు
కోరుకున్న దిద్దుటలో కొద్దిగా లేటు కోపమేల ఇదే కదా నా పొరపాటు కోరుకున్న దిద్దుటలో కొద్దిగా లేటు కోపమేల ఇదే కదా నా పొరపాటు
హృదయంలో చోటు పొరపాటులు చేయతే తమ కలహాటు రాజా ఇమ్మంటారు హృదయంలో చోటు
వగలాడి వయ్యారం బలే జోరు నీ వయ్యారం ఒలికింతు వలసు మోరు
ఆడకండి నాటకాలు అయ్యగారు నీ కంచు మురుకు జవాబే మోయి నోరు
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 10, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు ప్రశంసలు విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com గానీ మా ఫేస్బుక్ గ్రూప్లో గానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.